We are studying through the Bible and we have now reached the second letter of John.
మనం బైబిల్ ను అధ్యయనం చేస్తున్నాం. ఇప్పుడు యోహాన్ రాసిన రెండో పత్రిక యొద్దకు మనం వచ్చాం.
This is addressed to someone called the chosen lady.
ఇది ఏర్పరచబడిన అమ్మగారికి అని వ్రాయబడింది.
And John calls himself the elder, writing to the chosen lady and her children.
యోహాను తన్ను తాను పెద్దగా పరిచయం చేసుకుంటూ పెద్దనైన నేను ఏర్పరచబడిందైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది అని రాశాడు.
Now we don't know whether this is referring to a church perhaps.
బహుశా ఆ మాట ఆయన సంఘమును ఉద్దేశించి రాస్తున్నాడేమో మనకు తెలియదు.
Because at the end of the letter he says the children of your chosen sister greet you.
ఎందుకంటే ఈ పత్రిక యొక్క చివరిలో ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్తున్నారు అని రాశాడు.
What does chosen lady and chosen sister mean?
ఏర్పరచబడిన అమ్మ ఏర్పరచబడిన సహోదరి అంటే అర్థం ఏమిటి?
Possibly some church that he was referring to.
బహుశా ఒక సంఘమును ఉద్దేశించి ఆయన వ్రాస్తున్నాడేమో.
Maybe he didn't want to mention the name.
బహుశా తాను పేరును ప్రస్తావించదలుచుకోలేదేమో.
He didn't want to mention the name of the church that was greeting them.
వారికి వందనాలు చెప్తున్న సంఘం పేరు కూడా వ్రాయదలుచుకోలేదు.
Children were the people in that church.
ఇక్కడ పిల్లలు అంటే ఆ సంఘములో ఉన్న విశ్వాసులు.
Anyway, it doesn't really matter what it is.
అది ఏదైనా కానీ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
But as we look at the content of this letter,
కానీ పత్రికలోని విషయములను మనం చూసినప్పుడు,
again you find John emphasizing God's commandments and false teachers.
యోహాను మరలా ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞల గురించి దొంగ బోధకుల గురించి నొక్కి చెప్తూ ఉన్నాడు.
It's amazing how much John warns against deception and false teachers after having observed the development of the church for 65 years.
సంఘము 65 సంవత్సరాలు అభివృద్ధి చెందిన తర్వాత కూడా దొంగ బోధకుల గురించి దొంగ బోధల గురించి యోహాను చెప్పడం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది.
False teaching was the rampant even in the first century.
మొదటి శతాబ్దంలోనే తప్పుడు బోధ ఎంతో వృద్ధి చెందింది.
And God allowed these false teachers to flourish.
ఆ దొంగ బోధకులు అభివృద్ధి చెందేటట్లు దేవుడే అనుమతించాడు.
As I said, because that is how he was testing his children to see what they are seeking for.
ఎందుకంటే నేను ఇంతకు ముందుగానే చెప్పినట్లుగా తన పిల్లలు దేన్ని కోరుకుంటున్నారో అని పరీక్షించడానికి.
And today when he allows false teachers to flourish,
అబద్ధ బోధకులు అభివృద్ధి చెందినట్లుగా దేవుడు ఈనాడు అనుమతిస్తున్నాడంటే,
offer you riches on earth instead of riches in heaven,
ఎవరైతే పరలోక ధనమునకు బదులుగా ఈ లోక సంబంధమైన ధనమును ఇవ్వజూపుతారో,
God is immediately able to test out who is interested in riches in heaven and who is interested in riches on earth.
అప్పుడు దేవుడు వెంటనే పరీక్షించగలడు ఎవరు పరలోక ధనాన్ని కోరుకుంటున్నారు లేక ఎవరు భూలోక ధనాన్ని కోరుకుంటున్నారని.
When false teachers come and offer you physical healing more than victory over sin,
దొంగ బోధకులు వచ్చి పాపం మీద విజయం కన్నా కూడా శారీరక సంబంధమైన స్వస్థతను ఇవ్వజూపినట్లయితే,
God is immediately able to find out who is interested in this body and who is interested in their spirit.
దేవుడు వెంటనే పరీక్షించగలడు ఎవరు వారి శరీరముల మీద ఆసక్తి కలిగి ఉన్నారు ఎవరు వారి ఆత్మల మీద ఆసక్తి కలిగి ఉన్నారు.
Even the animals are interested in their body.
జంతువులు కూడా తమ శరీరముల మీద ఆసక్తి కలిగి ఉంటాయి.
And that's why you find great numbers at healing crusades.
అందుకే స్వస్థత కూటములలో అనేక మంది జన సమూహాలను నీవు కనుగొంటావు.
If healing was offered to all the animals would also come.
ఒకవేళ జంతువులను కూడా స్వస్థపరుస్తామని వాటికి చెప్పినట్లయితే జంతువులు కూడా వస్తాయి.
Jesus did not seek to draw people like that.
ప్రజలను ఆ విధంగా ఆకర్షించుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు చూడలేదు.
There is a purpose with which God allows all these teachers.
ఈ బోధకులందరినీ అనుమతించట్లో దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది.
And John says here,
మరియు యోహాను ఇక్కడ చెప్తూ ఉన్నాడు,
I was very glad to find some of your children walking in the truth, just they have received commandment from the Father, verse 4.
తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారం నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. నాలుగో వచనము.
The thing that brought delight to John's heart was to see God's people walking in truth.
యోహాను హృదయమునకు సంతోషం కలుగు చేసింది ఏమిటంటే దేవుని బిడ్డలు సత్యంలో నడుచుకునుట.
Not that they were becoming rich.
వారు ధనవంతులు అవుతున్నారని కాదు.
And he says, now I ask you lady, not as writing to you a new commandment.
అమ్మా నేను ఇప్పుడు నిన్ను అడుగుచున్నాను నీకు క్రొత్త ఆజ్ఞ రాసినట్టు కాదు కానీ,
but what we have had from the beginning that we love one another.
మొదటి నుండి మనం కలిగి ఉన్న ఆజ్ఞనే మనము ఒకరినొకరు ప్రేమింపవలను.
Such a strong emphasis on this in John's gospel and in John's letters.
ప్రేమను గురించి నొక్కి చెప్పటం మనం యోహాన్ సువార్తలో చూస్తాం మరియు యోహాన్ రాసిన పత్రికల్లో కూడా చూస్తాం.
Remember, this is the writing of a man who has walked with God for 65 years.
గుర్తుంచుకోండి దేవునితో 65 సంవత్సరాలు నడిచిన ఒక వ్యక్తి రాస్తున్న మాటలేవి.
And love he sees is the greatest.
ప్రేమే ఎంతో గొప్పదేనా ఆయన చూస్తూ ఉన్నాడు.
And he says, this is love, that we walk according to his commandments.
మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ.
And then he talks about deceivers.
ఆ తర్వాత ఆయన మోసగాళ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
He says, what is the mark of a deceiver?
ఏంటి ఒక మోసగాడు కలిగి ఉండే గుర్తేమిటి?
Many deceivers have gone out into the world who do not acknowledge that Jesus Christ is coming in the flesh. This is the deceiver and the antichrist.
యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొన్న వంచకులు అనేక లోకంలో బయలుదేరి ఉన్నారు. అటువాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు.
A person who does not acknowledge that Jesus Christ came in the flesh, the spirit of the antichrist, and is a deceiver.
యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొన్న వాడే మోసగాడు మరియు క్రీస్తు విరోధి.
Now notice what it says here.
ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడో గమనించండి.
Jesus Christ is not question of people denying that Jesus Christ is God.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అనటం గురించి కాదు.
These deceivers may acknowledge Jesus Christ is God.
యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని వంచకులు ఒప్పుకోవచ్చు.
But they do not emphasize his humanity.
కానీ ఆయన మానవుడిగా వచ్చాడు, శరీరధారి అయి వచ్చాడు అనే సత్యాన్ని వాళ్ళు నొక్కి చెప్పరు.
That is the spirit of the antichrist.
అదే క్రీస్తు విరోధి యొక్క ఆత్మ.
That is deceiver.
అదే మోసము.
And that is the reason why many Christians today are also defeated.
అందుకే ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఓడిపోతున్నారు.
You wherever you find defeated Christians, you'll find them emphasizing the deity of Christ but not his humanity.
ఎక్కడైతే క్రైస్తవులు ఓడిపోతారో అక్కడ మనము యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా వచ్చాడని వింటాం, కానీ ఆయన శరీరధారి అయ్యాడు అని ఆయన మానవత్వమును నొక్కి చెప్పరు.
Though theoretically everybody believes Jesus Christ came as a man.
ఏదో ఒక సిద్ధాంతంగా యేసుక్రీస్తు ప్రభు మానవునిగా వచ్చాడని అందరూ నమ్ముతారు, కానీ
in actual terms they don't get any practical value out of that truth, and so it's almost like denying that Jesus Christ came in the flesh.
Vallu abhyasatmakanga ee satyam nundi etuvanti melu pondaru kabatti vallu ee vishayanni trunikarinchinatle.
So in John's letters at the end of the first century he keeps on emphasizing this.
Kabatti modati shatabdapu chivarlone Yohanu ee vishayalu nokki cheptu unnadu.
Why is it so important?
Enduku identho pramukhyamaindi?
See, this is how we identify false teachers.
ఈ విధంగా మనం తప్పుడు బోధకులను గుర్తుపట్టవచ్చు.
క్రైస్ట్ ఇన్ ద ఫ్లెష్ యాజ్ అ మ్యాన్ ఇస్ అవర్ ఎగ్జాంపుల్.
యేసుక్రీస్తు ప్రభు శరీరములో ఒక మానవునిగా మనకు మాదిరిగా ఉన్నాడు.
దట్స్ వై హీస్ కాల్డ్ ద వర్డ్.
అందుకే ఆయన వాక్యముగా పిలువబడ్డాడు.
లైక్ యూ కెనాట్ అండర్స్టాండ్ మై థాట్ అన్లెస్ ఐ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ వర్డ్.
అదే విధంగా ఉంటుందంటే నేను మాటల్లో వివరించకుండా నా తలంపులు మీరు అర్థం చేసుకోలేరు.
కెనాట్ నో గాడ్ అన్లెస్ హీ మానిఫెస్టెడ్ హింసెల్ఫ్.
అదే విధంగా దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోకుండా మనం దేవుణ్ణి అర్థం చేసుకోలేం.
ద వర్డ్ బికేమ్ ఫ్లెష్.
వాక్యము శరీరధారి అయి వచ్చెను.
సో సిన్స్ ద వర్డ్ జీసస్ ఇస్ కాల్డ్ ద వర్డ్,
యేసుక్రీస్తు ప్రభు వాక్యముగా పిలువబడ్డాడు.
వి కెన్ సే దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ అవర్ స్పిరిచువల్ డిక్షనరీ.
కాబట్టి మనం చెప్పవచ్చు యేసుక్రీస్తు ప్రభు మనకు ఆత్మ సంబంధమైన నిఘంటువు.
ఇఫ్ యు వాంట్ టు నో వాట్ హ్యూమిలిటీ ఇస్,
దీనత్వం అంటే ఏమిటో నీవు తెలుసుకోవాలనుకుంటే,
లుక్ అప్ ఎన్ ఎర్త్లీ డిక్షనరీ ఫర్ దట్ వర్డ్.
దాని అర్థం కోసం ఒక భూసంబంధమైన నిఘంటువును చూడవద్దు.
జీసస్ క్రైస్ట్ హ్యూమిలిటీ.
యేసుక్రీస్తు ప్రభువును చూడు, ఆయనే దీనత్వము.
యు వాంట్ టు నో వాట్ ప్యూరిటీ ఇస్,
పవిత్రత అంటే ఏమిటో నీవు తెలుసుకోవాలనుకుంటే,
లుక్ అట్ జీసస్ క్రైస్ట్
యేసుక్రీస్తు ప్రభువును చూడు.
యు వాంట్ టు నో ద రైట్ యాటిట్యూడ్ టు మనీ, లుక్ అట్ జీసస్ క్రైస్ట్
ధనమయ్యేళ్ళ నీ వైఖరి సరిగా ఉండాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభు వైపు చూడు.
యు వాంట్ టు నో హౌ టు ప్రీచ్, లుక్ అట్ జీసస్ క్రైస్ట్
ఎలా బోధించాలి అని నీవు నేర్చుకోవాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభు వైపు చూడు.
If you want to know how a child should behave in his home towards his parents, look at Jesus Christ.
Tana talidandrulu edla oka pillavaadu ela pravartinchali anni choodalanukunte Yesu Christu prabhu vaipu choodu.
If you want to know how you should relate to women, look at Jesus Christ.
Streela edla nee vaikari ela undali anni nerchukovalanukunte Yesu Christu prabhu vaipu choodu.
He is the word made flesh.
Aina sharira daariga vachina vakyamu.
God's word which you can see in his life.
Devuni vakyamunu aina jeevithamlo manam choodavachchu.
In all areas.
అన్ని విషయాల్లో కూడా.
దిస్ ఇస్ యాటిట్యూడ్ టు సిక్ పీపుల్, లుక్ అట్ జీసస్ క్రైస్ట్
రోగుల ఏళ్ల నీ వైఖరి ఎలా ఉండాలి అని తెలుసుకోవాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభు వైపు చూడు.
జీసస్ క్రైస్ట్ కమింగ్ ఇన్ ద ఫ్లెష్ ఇస్ అవర్ డిక్షనరీ.
శరీరధారి అయి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువే మన నిఘంటువు.
వెనెవర్ ఐ సీ ఎ ప్రీచర్,
కాబట్టి ఎప్పుడైతే నేను ఒక బోధకుడిని చూస్తాను,
ఐ వాంట్ టు కంపేర్ హిమ్ విత్ ద డిక్షనరీ,
నేను అతన్ని ఒక నిఘంటువుతో పోల్చి చూడాలనుకుంటాను.
I want to see whether he is following Jesus Christ who came in the flesh.
శరీరధారి అయి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును ఆయన వెంబడిస్తున్నాడా లేదా నేను తెలుసుకోవాలనుకుంటాను.
Is he having the same attitude as Christ had?
క్రీస్తు కలిగి ఉన్న వైఖరిని అతడు కలిగి ఉన్నాడా?
Towards money?
ధనమయ్యేళ్ళ?
Following the same principles that Christ taught?
క్రీస్తు బోధించిన నియమములను అతడు పాటిస్తున్నాడా?
Practiced?
మరియు అభిషిస్తున్నాడా? ఒకవేళ ఆ విధంగా లేనట్లయితే నేను తిరస్కరిస్తాను.
So even though many will say with their mouth that Christ came in the flesh,
యేసు క్రీస్తు ప్రభు శరీరధారి అయి వచ్చాడని అనేక మంది వారి నోటితో చెప్పినా గాని,
spirit manifested in their life does not confess that Christ came in the flesh.
కానీ వారి జీవితంలో వారి ఆత్మ ఏం చెప్తుందంటే యేసు క్రీస్తు ప్రభు శరీరధారి అయి రాలేదని.
Not seek to live like Jesus lived.
యేసు క్రీస్తు ప్రభు వారు ఏ విధంగా జీవించారో అదే విధంగా వాళ్ళు జీవించడానికి చూడరు.
They do not follow the principles that Jesus adopted in his ministry.
యేసు క్రీస్తు ప్రభు తన పరిచర్యలో ఏ పద్ధతులను వాడారో వీళ్ళు కూడా అదే పద్ధతులను వాడరు.
దే జస్ట్ డూ అకార్డింగ్ టు వాట్ ఎవర్ దే థింక్ ఇస్ ద బెస్ట్ ఫర్ ద సర్కమ్స్టాన్సెస్.
ఆ పరిస్థితులకు ఏది మంచిగా ఉందని వాళ్ళకి అనిపిస్తే ఆ పద్ధతిని వాళ్ళు వాడతారు.
క్రైస్ట్ కమింగ్ ఇన్ ద ఫ్లెష్ ఇస్ అవర్ స్టాండర్డ్.
శరీరధారి అయి వచ్చిన క్రీస్తే మన ప్రమాణము.
ఎవ్రీ ప్రీచర్ మస్ట్ బి కంపేర్డ్ విత్ క్రైస్ట్.
ప్రతి బోధకుడు కూడా క్రీస్తుతో పోల్చి చూడబడాలి.
Christ lived on earth as a man.
క్రీస్తు ఈ భూమి మీద ఒక మానవునిగా జీవించాడు.
Do I see the spirit of Christ in him?
ఒకవేళ అతనిలో నేను క్రీస్తు యొక్క ఆత్మను చూడగలిగినట్లయితే,
what attitude to money?
ధనము యెడల తన వైఖరి ఏమిటి?
Preach holiness like Jesus.
యేసుక్రీస్తు ప్రభు బోధించినట్లే పరిశుద్ధత గురించి బోధిస్తున్నాడా?
Or preaching psychology which Jesus never preached.
లేక యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ బోధించని మనస్తత్వ శాస్త్రాన్ని అతడు బోధిస్తున్నాడా?
You can be protected from many things. Jesus Christ in the flesh is your standard.
శరీరధారి అయి వచ్చిన యేసు క్రీస్తు ప్రభునే మన ప్రమాణముగా పెట్టుకున్నట్లయితే అనేక అపాయముల నుండి మనం కాపాడబడతాము.
He says in verse 8, watch yourselves from these deceivers.
ఈ వంచకులను బట్టి జాగ్రత్తగా చూసుకొనుడి అని 8వ వచనంలో చెప్పాడు.
Otherwise you can lose what you have accomplished so far.
లేనట్లయితే ఇప్పటి వరకు మీరు నెరవేర్చుకున్న కార్యములను కూడా పోగొట్టుకుంటారు.
Many Christians have started out well.
అనేక మంది క్రైస్తవులు బాగానే ప్రారంభిస్తారు, ప్రభుని వెంబడిస్తూ ఉంటారు, దైవభక్తి కలిగిన జీవితాన్ని జీవించుటకు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ వంచకులను వెంబడించడం ప్రారంభిస్తారు. వాళ్ళు ఏదైతే కలిగి ఉండవలసిందో దాన్ని పోగొట్టుకుంటారు.
ఇక్కడ
8వ వచనంలో చెప్పబడినట్లుగా వాళ్ళు పూర్ణ ఫలమును పొందలేరు.
యూ మే నాట్ డూ ద థింగ్స్ దట్ దోస్ ప్రీచర్స్ డూ.
ఆ బోధకులు చేసిన పనులే మీరు చేయకపోవచ్చు.
యు అలౌ దెం టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ థింకింగ్ అండ్ డిసీవ్ యు, యు యర్సెల్ఫ్ కెన్ లూజ్ ద రివార్డ్.
మీ ఆలోచనలను వాళ్ళు ప్రభావితం చేయనట్లుగా మీరు అనుమతించినట్లయితే మీ ఫలమును మీరు పోగొట్టుకుంటారు.
ఫర్దర్ ఇన్ వర్స్ 9,
ఇంకా 9వ వచనంలో,
ఎనీవన్ హూ గోస్ టూ ఫార్ అండ్ డస్ నాట్ అబైడ్ ఇన్ ది టీచింగ్ ఆఫ్ క్రైస్ట్ డస్ నాట్ హావ్ గాడ్.
క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు.
వాట్ ఇస్ ఇట్ మీన్ టు గో టూ ఫార్?
విడిచి ముందుకు సాగిపోవటం అంటే ఏమిటి?
That means to go beyond what scripture has said.
దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దానికంటే ఇంకా ఎక్కువగా వెళ్ళటం.
There are so many people who try to analyze things which are not in written in scripture.
దేవుని యొక్క వాక్యంలో రాయబడిన అనేక విషయాల గురించి కూడా అనేక మంది విశ్లేషిస్తూ ఉంటారు.
The Bible says the secret things belong to the Lord our God, Deuteronomy 29:29.
రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, ద్వితీయోపదేశ కాండం 29:29.
The things that are revealed belong to us.
కేవలం బయలుపరచబడినవే మనకు సంబంధించినవి.
Never seek to analyze things which are not written in scripture.
వాక్యములో వ్రాయబడని సంగతులను విశ్లేషించుటకు మనం ఎప్పుడూ ప్రయత్నించకూడదు.
There are many theologians who try to analyze the human nature and the divine nature of Christ.
క్రీస్తు యొక్క మానవ స్వభావమును దైవిక స్వభావమును విశ్లేషించడానికి అనేక మంది బైబిల్ వేదాంత పండితులు ప్రయత్నించారు. అప్పుడు వాళ్ళు మనస్తత్వ శాస్త్రం యొక్క నియమాలను పాటిస్తారు. ఆయన పూర్తిగా దేవుడు పూర్తిగా మానవుడని మనకు తెలుసు, అక్కడతో మనం ఆగిపోవాలి. ఆయన్ను దేవునిగా మనం ఆరాధిస్తాము, మానవునిగా మనం వెంబడిస్తాము. వాక్యం చెప్పిన దానికంటే ఎక్కువగా మనం వెళ్ళకూడదు.
Analyze questions such as was Jesus able to sin?
యేసుక్రీస్తు ప్రభు పాపం చేయగలడా అనే ప్రశ్నలను విశ్లేషించుట.
Did it have happened if he had sinned?
ఒకవేళ ఆయన పాపం చేసి ఉంటే ఏం జరిగి ఉండేది?
These are all for foolish theologians to discuss.
బుద్ధిహీనులైన వేదాంత పండితులు చర్చించుకోవటానికి ఉండే విషయాలు ఇవి.
We stick to what scripture says and don't go beyond that.
దేవుని వాక్యంలో ఏదైతే చెప్పబడిందో దానికే మనం కట్టుబడి ఉండాలి, అంతకు మించి మనం దూరం వెళ్ళకూడదు.
Anyone who goes too far does not abide in the teaching of Christ.
దేవుని వాక్యంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును క్రీస్తు బోధయందు నిలిచి ఉండని వాడు.
It's very easy when you go into all these speculative questions to completely miss God's will in your life.
ఊహాజనితమైన ఇటువంటి క్రైస్తవుల మధ్యలోనికి నీవు వెళ్లి దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని నీవు కోల్పోవటం సాధ్యమే.
But the one who abides in the teaching has the Father and the Son.
ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని కలిగి ఉన్నవాడు.
Careful that you don't receive anybody into your house who does not bring this teaching.
ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు, ఎవడైనా ఈ బోధన తేక మీ వద్దకు వచ్చిన ఎడల వాణ్ణి మీ ఇంట చేర్చుకొనవద్దు.
Don't even give him a greeting.
శుభమని వానితో చెప్పవద్దు.
I don't even give a greeting or receive into my house people who deny the deity of Jesus Christ.
యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును ఒప్పుకొని వారికి నేను శుభమని చెప్పను మరియు నా ఇంట కూడా చేర్చుకొను.
They call themselves Christian.
క్రైస్తవులమని తమను తాము పిలుచుకున్నా కూడా.
So we have to be very careful about such people as witnesses, for example.
అటువంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు యెహోవా సాక్షుల గురించి వారు యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవత్వమును ఒప్పుకోరు.
They are so stubborn that they are not even willing to hear what you have to say.
వారు ఎంత మొండిగా ఉంటారంటే కనీసం మనం చెప్పేది కూడా వాళ్ళు వినరు.
In the third letter of John,
యోహాన్ రాసిన మూడవ పత్రికలో
the subject is a good elder and a bad elder.
అంశం ఏమిటంటే మంచి సంఘ పెద్ద చెడ్డ సంఘ పెద్ద.
He mentions two people.
ఆయన ఇక్కడ ఇద్దరు వ్యక్తులను ప్రస్తావించాడు.
He is writing this letter to Gaius.
ఈ పత్రికను ఆయన గాయునకు రాస్తున్నాడు.
And he says here,
ఆయన ఇక్కడ చెప్తున్నాడు,
in verse 9 about Diotrephes, who is a bad elder.
9వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, దియోత్రెఫే ఒక చెడ్డ సంఘ పెద్ద.
And Demetrius, verse 12, who is a good elder.
మరియు దేమేత్రియు ఒక మంచి సంఘ పెద్ద 12వ వచనము.
So we see here,
కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం,
two examples,
రెండు ఉదాహరణలు,
good man and a bad man, the leadership in the church.
మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి.
That's the main subject here.
అదే ఇక్కడ ముఖ్య అంశము.
Now in the second verse,
ఇక్కడ 2వ వచనములో అతడు రాస్తూ ఉన్నాడు,
he's just writing a letter to Gaius.
ఆయన గాయనకు ఒక పత్రిక రాస్తున్నాడు.
Pray that in all respects you may prosper and be in good health as your soul prospers.
ప్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను.
Now this is just a concern for a person's physical welfare like all of us would have when we write a letter to anyone.
ఇక్కడ యోహాను గాయు యొక్క భౌతిక అవసరములను గురించి పట్టింపు కలిగి రాస్తున్నాడు. మనందరము కూడా ఎవరికైనా లేఖ రాస్తున్నప్పుడు ఆ విధంగా రాస్తాం.
సో మెనీ క్రిస్టియన్స్ హావ్ గాట్ ఎ డాక్ట్రిన్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్స్.
అనేక మంది క్రైస్తవులు ఈ వచనమును తీసుకుని ఒక సిద్ధాంతంగా చేశారు.
దట్ గాడ్ వాంట్స్ us to always prosper materially and become millionaire.
మనందరము కూడా ఎల్లప్పుడూ భౌతికంగా ఆశీర్వదించబడి కోటీశ్వరులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడని.
అండ్ నెవర్ నెవర్ టు బి సిక్.
మరియు ఎప్పుడూ కూడా రోగం రాకుండా ఉండాలని.
When you write letters to people, don't you sometimes write something like this? I hope you are prospering and you are in good health.
మీరు ఇతరులకు ఉత్తరాలు రాసేటప్పుడు నీవు బాగా అభివృద్ధి చెందుతున్నావని, నీ ఆరోగ్యం బాగుందని నేను అనుకుంటున్నానని మీరు రాయరా.
It's amazing how people take a verse like this and get a big doctrine out of it.
ప్రజలు ఇలాంటి ఒక వచనాన్ని తీసుకుని దాని నుండి ఎంతో పెద్ద సిద్ధాంతాన్ని చేయటం ఎంతో ఆశ్చర్యం.
I wish they would emphasize other verses. There are many other verses about victory over sin.
పాపం మీద విజయం గురించి చెప్పిన అనేక వచనాలను వారు నొక్కి చెప్పాలని నేను అనుకుంటాను.
But God has allowed those who want to be blind to those verses to be deceived into this false doctrine.
ఎవరైతే ఆ వచనాలకు గురుడ్డివారిగా ఉండాలనుకుంటారో వారు ఈ తప్పుడు సిద్ధాంతాలు నమ్మి మోసపోయేటట్లు దేవుడే అనుమతిస్తాడు.
ఇట్ ఇస్ సర్టన్లీ గాడ్స్ విల్ దట్ వీ షుడ్ హావ్ ఆల్ అవర్ ఎర్త్లీ నీడ్స్ మెట్.
మన భౌతిక అవసరాలన్నీ తీర్చబడట దేవుని చిత్తమే.
బట్ ఇట్స్ నాట్ గాడ్స్ విల్ దట్ ఆల్ హిస్ చిల్డ్రన్ షుడ్ బి రిచ్.
కానీ తన పిల్లలందరూ కూడా ధనవంతులు అవ్వాలనేది దేవుని చిత్తం కాదు.
ఇట్ ఇస్ గాడ్స్ విల్ దట్ వీ షుడ్ బి జనరలీ హెల్తీ.
మనం మామూలుగా ఆరోగ్యంగా ఉండటం దేవుని చిత్తమే.
We can't say that everybody who is sick is outside God's will.
కానీ రోగం వచ్చిన ప్రతి వారు కూడా దేవుని చిత్తమునకు వెలుపల ఉన్నారని మనం చెప్పలేం.
He goes on in verse 4 to say,
4వ వచనము నుండి ఆయన చెప్తూ వెళ్తున్నాడు,
my greatest joy is to hear my children walking in the truth.
నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు.
That is the should be the desire of every spiritual father.
ప్రతి ఆత్మీయ తండ్రి యొక్క కోరిక కూడా అదే అయి ఉండాలి.
Our greatest delight should be to see our spiritual children, our physical children walking in the truth.
Mana aatma sambandhamaina pillalu mariyu mana sharira sambandhamaina pillalu satyamunu anusarinchi nadusukonate mana goppa santoshamai undali.
And then he speaks about people who were traveling evangelists who visited Gaius.
ఆ తర్వాత ఆయన చెప్తూ ఉన్నాడు, సంచారము చేయొచ్చు సువార్తను బోధించే ఒక బోధకుడు ఒక అతిథి ఇంటికి వెళ్ళినప్పుడు,
he says the way you have helped these traveling evangelists is a great testimony to your goodness.
ఆ విధంగా సంచారం చేయొచ్చు సువార్త చెప్పే సువార్తికునికి నీవు చేసిన మేలు నీ మంచితనానికి సాక్ష్యమిస్తుంది.
Because these preachers, the sincere servants of God, verse 7.
ఎందుకంటే ఈ బోధకులు దేవునికి యథార్థమైన బోధకులు 7వ వచనము.
They went out for the sake of the name of Jesus Christ accepting nothing from the Gentiles.
వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక యేసుక్రీస్తు నామము నిమిత్తం బయలుదేరి ఉన్నారు.
It's a verse that teaches us that those early disciples, those early servants of God never took money from unbelievers.
ఈ వాక్యం మనకేం బోధిస్తుందంటే, మొదటి శతాబ్దపు శిష్యులు కాని అపోస్తులు కాని బోధకులు కాని అవిశ్వాసుల దగ్గర నుండి ఏమి తీసుకోలేదు.
టుడే వి ఫైండ్ సో మెనీ ప్రీచర్స్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ ఎవ్రీబడి.
ఈనాడు అనేక మంది బోధకులు ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా కానుకలు పడుతూ ఉన్నారు, డబ్బులు పోగు చేసుకుంటూ ఉన్నారు.
దేర్ ఆర్ పీపుల్ హూ గో విత్ రిసీట్ బుక్స్ టు ఎవ్రీ హోమ్ బిలీవర్ ఆర్ అన్బిలీవర్ అండ్ కలెక్ట్ మనీ.
కొంతమంది రసీదు పుస్తకాలు పట్టుకుని ప్రతి ఒక్కరింటికి వెళ్తారు, వాళ్ళు విశ్వాసులైనా అవిశ్వాసులైనా.
నామినల్ క్రిస్టియన్స్ ఆర్ బోర్న్ అగైన్ డజంట్ మ్యాటర్.
వాళ్ళు తిరిగి జన్మించిన క్రైస్తవులా లేక నామకార్థపు క్రైస్తవులా అనే విషయాన్ని కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు.
ఎవ్రీబడి టు గివ్ మనీ దే విల్ నెవర్ ఫైండ్ అవుట్ వెదర్ ది పర్సన్ ఇస్ బోర్న్ అగైన్.
వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా డబ్బు ఇవ్వమని అడుగుతారు, వాళ్ళు తిరిగి జన్మించారా లేదా అనే విషయాన్ని కూడా పట్టించుకోరు.
దే హావ్ పబ్లిక్ మీటింగ్స్ టు ప్రీచ్ ది గాస్పెల్ అండ్ దెన్ దే టేక్ ఎ కలెక్షన్ దేర్.
వారు సువార్త చెప్పడానికి బహిరంగ కోడుకు పెడతారు మరియు అక్కడ కానుకలను పెడతారు.
A lot of people who come for public crusades are not born again believers.
బహిరంగ కూటములకు వచ్చే వారిలో అనేక మంది తిరిగి జన్మించిన వారు కాదు.
If you take a collection there,
అక్కడ నీవు కానుకలను పట్టినట్లయితే,
how can you fulfill this verse accepting nothing from unbelievers?
అన్ని జనుల నుండి ఏమీ తీసుకోలేదు అనే ఈ వాక్యాన్ని ఎలా నెరవేరుస్తావు?
It because we are living in a day when people have a complete disregard for God's word.
దేవుని వాక్యాన్ని పూర్తిగా త్రోసివేసిన కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం.
Only interested in getting as much money as possible.
ఎంత వీలైతే అంత డబ్బును పొందటమే వారి ముఖ్య లక్ష్యం.
That is why Christendom has drifted away from God.
అందుకే క్రైస్తవత్వం దేవుని యొద్ద నుండి ఎంతో దూరంగా తొలగిపోయింది.
You either love God or you love money.
నీవు దేవుణ్ణైనా సేవిస్తావు లేక సిరినైనా సేవిస్తావు.
I have to say today's Christendom loves money.
ఈనాటి క్రైస్తవత్వం డబ్బునే ప్రేమిస్తుందని నేను చెప్పాల్సి వస్తుంది.
God has allowed it to drift away from him.
దేవుడే తన యొద్ద నుండి తొలగిపోయేటట్లుగా అనుమతించాడు.
Here are important verses.
ఇక్కడ ఎంతో ప్రాముఖ్యమైన వచనాలు ఉన్నాయి.
Those who serve the Lord must be supported by God's people.
దేవుని సేవ చేసేవారు దేవుని ప్రజల చేతే సహాయం పొందాలి.
We cannot preach the gospel to an unbeliever and ask him to put money into the collection bag before we preach the gospel to him.
మనము ఒక అవిశ్వాసికి సువార్త ప్రకటిస్తూ కానుకపెట్టెలో డబ్బు ఏమని అడగకూడదు.
Here John says,
ఇక్కడ యోహాను చెప్తున్నాడు,
I appreciate you guys that you have supported these servants of God because they don't take any money from unbelievers.
గాయు, నీవు ఈ దైవ సేవకులకు సహాయం చేస్తున్నందుకే నిన్ను నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే వీరు అన్ని జనుల యొద్ద నుండి ఏమీ తీసుకోరు కాబట్టి.
హి టేక్స్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ డయోట్రఫీస్.
ఆ తర్వాత ఆయన దియోత్రఫే గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
వర్స్ 9,
9వ వచనము.
హి సేస్ హి లవ్స్ టు బి ఫస్ట్.
అతడు ప్రధానత్వమును కోరుచున్నాడు.
ఎవ్రీబడి,
అందరిలో కూడా.
హి డోంట్ వాంట్ టు బి ఎ సర్వెంట్.
సేవకునిగా ఉండదలుచుకోలేదు.
హి వాంట్స్ టు బి ఎ లీడర్ అండ్ ఫస్ట్ ఇన్ ఫ్రంట్ before everybody.
అతడు అందరికంటే ముందుగా ఒక నాయకునిగా ఉండాలని కోరుకుంటున్నాడు.
He does not accept what we say.
మరియు మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని కూడా అంగీకరించట్లేదు.
John was an apostle.
యోహాను ఒక అపోస్తలుడు.
Apostle is a man who is an elder to the elders.
అపోస్తలుడు అంటే సంఘ పెద్దలకే పెద్ద.
Just like an elder has authority over his local church.
ఒక సంఘ పెద్ద స్థానిక సంఘంలో ఏ విధంగా అయితే అధికారం కలిగి ఉంటాడో,
the apostle has authority over the elders.
ఒక అపోస్తలుడు ఆ సంఘ పెద్దల మీద అధికారం కలిగి ఉంటాడు.
And he says they won't accept what I say.
నేను చెప్పే మాటలు అతడు అంగీకరించట్లేదు.
And for this reason he says if I come I will call attention to his deeds which he does.
కనుక నేను వచ్చినప్పుడు అతడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును.
He accuses us with wicked words.
మమ్మల్ని చెడ్డ మాటలతో నిందిస్తున్నాడు.
He does not receive the brothers we sent himself.
మేము పంపిన సహోదరులను అతడు చేర్చుకోనట్లేదు.
And if anybody else receives those brothers, he puts them out of the church.
మరియు ఆ సహోదరులను ఎవరైనా చేర్చుకున్నట్లయితే వారిని ఆ సంఘంలో నుండి బయటకు పంపివేస్తున్నాడు.
This is happening even today.
ఇది ఈనాడు కూడా జరుగుతూనే ఉంది.
People who want to be first,
మొట్టమొదట ఉండాలనుకునేవారు,
and who want to exercise their authority as lords,
evaraithe prabhul vale tama adhikaramunu chalainchalanukuntaru,
no apostle to guide them,
evaraithe vaarini nadipinchetanduku apostolulanu kaligi undaro,
will not listen to advice from godly older brothers,
evaraithe daivikamaina pedda sahodarla maatla vinaro.
We see Diotrephes even today.
ఈనాడు కూడా మనము దియోత్రఫేలను చూస్తూ ఉన్నాం.
Says in verse 11, do not imitate such people who are evil.
11వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు, అటువంటి చెడ్డవారిని అనుసరించవద్దు.
Because one who does evil has not even seen God.
ఎందుకంటే కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాదు.
The one who does good, he belongs to God.
మేలు చేయవాడు దేవుని సంబంధి.
In contrast, we find another brother, Demetrius.
దానికి వ్యతిరేకంగా దేమెత్రియు అను ఇంకొక సహోదరుని మనం చూస్తాం.
He was possibly an elder too.
బహుశా అతడు కూడా ఒక సంఘ పెద్ద అయి ఉండవచ్చు.
And he has received a good testimony from everyone.
అతడు అందరి వద్ద నుండి కూడా మంచి సాక్ష్యమును పొంది ఉన్నాడు.
And from the truth itself.
మరియు సత్యము వలన కూడా.
అండ్ వీ ఆల్సో బేర్ విట్నెస్ టు హిమ్.
మరియు మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుతున్నాము.
There were two brothers, Demetrius and Gaius, who were very good examples.
మనం ఇక్కడ ఇద్దరు మంచి సహోదరులను చూస్తున్నాము, దేమెత్రియు మరియు గాయు. వారిద్దరు కూడా ఎంతో మంచి సహోదరులుగా ఉన్నారు.
And one who was a very bad example.
మరియు ఒక వ్యక్తి ఎంతో చెడ్డ ఉదాహరణగా ఉన్నాడు.
What was it that made Diotrephes a bad example?
దియోత్రెఫే చెడ్డ సాక్ష్యమును కలిగినట్టుకు చేసింది ఏమిటి?
He doesn't say he was committing adultery.
అతడు వ్యభిచారం చేస్తున్నాడని యోహాను చెప్పట్లేదు ఇక్కడ.
He was stealing money.
అతడు డబ్బును దొంగతనం చేస్తున్నాడని చెప్పలేదు.
Oh, he probably had a very good upright testimony.
బహుశా అతడు ఎంతో యథార్థమైన సాక్ష్యమును కూడా కలిగి ఉండవచ్చు.
Many Diotrephes in the world today do have a good testimony.
ఈనాడు లోకంలో ఉన్న అనేక మంది దియోత్రెఫేలు కూడా మంచి సాక్ష్యమునే కలిగి ఉన్నారు.
What is their problem?
మరేంటి వారి సమస్య?
They love to be first.
వారు ప్రధానత్వమును కోరుకుంటారు.
What it says in verse 9.
9వ వచనంలో చెప్పినట్లుగా.
And that's a good question you can ask yourself if you are a spiritual leader or shepherd of God's people.
ఒకవేళ నీవు కూడా ఒక ఆత్మీయ నాయకునిగా లేక ఒక మందకు కాపరిగా ఉన్నట్లయితే నీకు నీవు వేసుకోవాల్సిన మంచి ప్రశ్న ఇది.
Is your attitude to them that of a servant?
నీ వైఖరి ఒక సేవకుని వైఖరి వలె ఉందా?
Or do you seek to be like a lord?
లేక వారి పైన ఒక ప్రభువు వలె ఉండాలని నీవు కోరుకుంటున్నావా?
Do you always want to be first?
నీవు ఎప్పుడు మొదటిగానే ఉండాలనుకుంటున్నావా?
Are you willing to listen to the others when they speak?
వేరే వారు మాట్లాడుతున్నప్పుడు వినుటకు నీవు ఇష్టపడుతున్నావా?
Or do you only want everybody to listen to you?
లేక నీవు మాట్లాడిందే వేరే వాళ్ళందరూ కూడా వినాలని అనుకుంటున్నావా?
See, this one-man leadership is never found anywhere in the New Testament.
క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా ఒక వ్యక్తి యొక్క నాయకత్వం మనం చూడము.
One purpose of this dual leadership.
ఇద్దరు కలిసి ఉన్న నాయకత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే,
prevent the dictatorship that comes when one man is the leader.
ఒక మనిషి నాయకుడిగా ఉన్నప్పుడు వచ్చే నియంతృత్వపు ధోరణులను అడ్డుకొనుటకు.
Diotrephes was like a one man leader.
దియోత్రెఫే ఒక వ్యక్తే నాయకుడిగా ఉన్నవానిగా ఉన్నాడు.
I don't know whether Demetrius was his fellow elder.
దేమెత్రియు అతనితో కూడా కలిసి ఉన్న పెద్దేమో నాకు తెలియదు.
He would not let Demetrius have any say in things.
బహుశా దేమెత్రియును ఏమీ చెప్పనివ్వట్లేదేమో.
Many pastors and preachers like that today.
ఈనాడు అనేక మంది బోధకులు పాస్టర్లు ఆ విధంగా ఉన్నారు.
They say they have some co-worker.
ఏదో పేరుకు వాళ్ళు చెప్తారు మాకు కూడా సహపని వారు ఉన్నారని.
They won't listen to anybody.
వాళ్ళు ఎవరి మాట వినరు.
They are a law unto themselves.
వాళ్లకు వాళ్లే ప్రభువులుగా ఉంటారు.
Love to be first.
ఎప్పుడు కూడా మొట్టమొదటి స్థానాన్ని కోరుకుంటారు.
And they will not accept any authority over them.
మరియు వారు వారి మీద ఎటువంటి అధికారమును కూడా అంగీకరించరు.
And if an apostle corrects them, they will not receive that correction.
ఒకవేళ అపోస్తలుడు వారిని సరిదిద్దినప్పుడు ఆ దిద్దుబాటును వాళ్ళు తీసుకోరు.
So we see here warning.
కాబట్టి మనం ఇక్కడ ఒక హెచ్చరికను చూస్తున్నాం.
And good example.
మరియు ఒక మంచి ఉదాహరణను కూడా చూస్తున్నాం.
For our protection.
మన భద్రత కొరకు.
May God help us to learn these lessons.
ఈ పాఠములను నేర్చుకుంటూ దేవుడు మనకు సహాయం చేయనుగాక.
We come in our study through the Bible to the book of Jude.
Mana Bible adhyayamlo manam Yuda patrika yedduku vacham.
We have almost finished studying through the Bible. Now this is the second last book.
Mana Bible adhyayamlo dadapuga manam mugimpuniki vacham. Idi chivari nundi rendo pustakamu.
And the subject in this small letter is about contending earnestly for the faith.
ఈ చిన్న పత్రికలోని ముఖ్య అంశం ఏమిటంటే విశ్వాసం కొరకు ఆసక్తితో పోరాడుట.
We read in verse 3.
మూడవ వచనంలో మనం దాన్ని చదువుతాం.
And Jude says,
మరియు యూదా చెప్తున్నాడు.
By the way, Jude was also a brother of Jesus, just like James.
యూదా కూడా యాకోబు వలె యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు.
He had watched Jesus' life many years in his home.
తన ఇంటిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితమును అనేక సంవత్సరములు చూశాడు.
John 7 says he did not believe in Jesus.
యోహాను సువార్త 7వ అధ్యాయంలో చెప్పబడింది అతడు ప్రభు యందు నమ్మకించలేదు.
He also must have been converted after the resurrection.
బహుశా ఈయన కూడా పునరుద్ధానం తర్వాతే మార్పు చెంది ఉంటాడు.
But he doesn't claim in the letter I am a brother of Jesus. He says I am a bond servant of Jesus.
కానీ ఈ పత్రికలో ఆయన నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడును అని చెప్పట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడును అని చెప్తున్నాడు.
And he did not actually want to write on this subject.
ఆయన మొదట ఈ అంశం మీద ఈ పత్రికను రాయాలనుకోలేదు.
He says I wanted to write to you verse 3 about our common salvation.
ఆయన మూడవ వచనంలో చెప్తున్నాడు మనందరికు కలిగే రక్షణ గురించి నేను రాద్దాం అనుకున్నాను.
I wanted to write to you, in other words, he wanted to write something like Paul's letter to the Romans about the gospel.
ఇంకో మాటలో చెప్పాలంటే పౌలు రోమీలకు రాసిన పత్రికలు ఏ విధంగా అయితే రక్షణ గురించి రాశాడో నేను కూడా ఆ విధంగా రాద్దాం అనుకున్నాను అని ఆయన అంటున్నాడు.
But he says while I was about to write that,
ఆయన చెప్తున్నాడు, కానీ నేను దాని గురించి వ్రాయబోతూ ఉండగా
ఐ ఫెల్ట్ అన్ అర్జ్ టు రైట్ టు యు అబౌట్ కంటెండింగ్ ఎర్నెస్ట్లీ ఫర్ ద ఫెయిత్.
విశ్వాసము కొరకు ఆసక్తితో పోరాడవాలని నేను ప్రేరేపించబడ్డాను.
There is another man of God who is writing inspired by the Holy Spirit against false teachers.
ఇక్కడ మరొక దైవజనుడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకంగా వ్రాస్తున్నాడు.
Against deceivers who were in the church.
సంఘములో ఉన్న మోసగాళ్లకు వ్యతిరేకంగా.
So much of the New Testament teaching is warning us against deception.
క్రొత్త నిబంధనలో మోసమునకు వ్యతిరేకంగా ఎంతో బోధ ఉంది.
Warning us against false teaching, false teachers.
అబద్ధ బోధ గురించి, అబద్ధ బోధకుల గురించి మనల్ని హెచ్చరిస్తుంది.
That even when he was trying to write about salvation, the Holy Spirit said, no, write against false teachers.
ఆయన మన రక్షణ గురించి రాద్దామనుకున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, లేదు, అబద్ధ బోధకుల గురించి రాయి.
He says, these people, verse 4, have crept in without being noticed.
నాలుగో వచనంలో రాయబడింది, వారు రహస్యంగా జొరబడి ఉన్నారు.
These false teachers don't come in openly through the door.
చూడండి, అబద్ధ బోధకులు ద్వారం ద్వారా నేరుగా ప్రవేశించరు.
They creep in like snakes from under the door.
వాళ్ళు పాముల వలె ద్వారం క్రింద నుండి జొరబడతారు.
They creep in avoiding the leadership of the church, trying to contact people in the church.
వారు సంఘంలోని నాయకత్వమును సంప్రదించకుండా సంఘంలోని ప్రజలను సంప్రదించి లోపలకు జొరబడతారు.
You got to be careful of any brother who comes to your church and does not seek to identify himself to the leaders and seeks to contact people in the church without going through the leaders.
మీ సంఘంలోనికి వచ్చిన ఏ సహోదరుడైనా సంఘ నాయకత్వమును సంప్రదించకుండా వారితో మాట్లాడటానికి ప్రయత్నించకుండా కేవలం సంఘంలోని ప్రజలతో మాత్రమే మాట్లాడుతూ ఉన్నట్లయితే మీరు జాగ్రత్తగా ఉండాలి.
దీస్ ఆర్ ద పీపుల్ హూ క్రీప్ ఇన్.
లోపలికి జొరబడిన వారు వేరే.
అండ్ దీస్ ఆర్ పీపుల్ హూ ప్రీచ్ అ ఫాల్స్ గ్రేస్.
తప్పుడు కృపను బోధించేవారు కూడా వేరే.
దే టర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వర్స్ 4 ఇంటూ లైసెన్షియస్నెస్.
వారు దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తారు. నాలుగో వచనము.
What does that mean?
ఏంటి దాని అర్థము?
That means they say grace is not something to give us victory over sin. Grace is just that God overlooks our sins.
కృప అంటే పాపం మీద మనకు విజయమునిచ్చేది కాదు, కృప అంటే దేవుడు మన పాపములను చూసి చూడనట్లుగా చేసేది అని వాళ్ళు చెప్తూ ఉంటారు.
Every passage of scripture teaches us clearly that grace is God's help to help us overcome.
లేఖనములోని ప్రతి భాగము కూడా మనకెంతో స్పష్టంగా చెప్పేది ఏమిటంటే కృప అంటే మనము పాపమును జయించుటకు దేవుడు చేసే సహాయము.
Romans 6:14 where it says
రోమా 6:14లో ఈ విధంగా చెప్పబడింది,
Satan have dominion over you because you are under grace.
పాపం మీ మీద ప్రభుత్వం చేయదు ఎందుకంటే మీరు కృప కింద ఉన్నారు.
In Romans 5 where sin abounded grace abounded much more.
రోమా 5లో చెప్పబడింది, పాపం ఎక్కడైతే విస్తరించిందో కృప కూడా అక్కడ అపరిమితముగా విస్తరించింది.
Through grace we can reign in life.
కృప ద్వారా మనము జీవము కలిగి ఏలుదుము. రోమా 5:13.
Says in Hebrews 13 that it's good for the heart to be strengthened by grace.
కృపను బట్టియే హృదయము స్థిరపరచబడట మంచిది. హెబ్రీ 13.
It says in 2 Corinthians 12 that grace is sufficient to help us in every situation we ever face.
మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి కూడా కృప చాలినది అని 2 కొరింథీ 12 చెప్పబడింది.
1 Peter 5 God gives grace to the humble.
మొదటి పేతురు 5లో ఈ విధంగా చెప్పబడింది, దేవుడు దీనులకు మాత్రమే కృపను అనుగ్రహించును.
To lift them up.
అతన్ని పైకెత్తుటకు.
Humble yourself, God gives you grace and he'll exalt you in due time, it says.
దేవుని బలమైన హస్తం కింద నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే దేవుడు కృపను అనుగ్రహించి నిన్ను హెచ్చించును.
Exalt means what?
హెచ్చించటం అంటే ఏమిటి?
I'm going to exalt you to be the president of your country.
మీ దేశానికి నీవు రాష్ట్రపతి అయ్యేటట్లు నేను హెచ్చించటం కాదు.
I'm going to exalt you over sin.
పాపం మీద హెచ్చించటం.
Over the world.
ఈ లోకం మీద హెచ్చించటం.
This is what grace comes for.
అందు నిమిత్తమే కృప వచ్చింది.
But instead of all this,
కానీ వీటన్నింటికి బదులుగా,
have all this false teaching about grace.
కృపను గురించిన తప్పుడు బోధ ఈ విధంగా ఉంది.
It's just as if God overlooks you, keep on sinning and God keeps on overlooking it.
నీవు పాపం చేస్తూ ఉన్నా కూడా దేవుడు చూసి చూడనట్లుగా ఉంటాడు.
You can identify a false teacher by seeing what type of grace he talks about.
ఒక బోధకుడిని తప్పుడు బోధకుడు అని నీవు ఎలా కనుగొనగలవంటే అతడు కృపను గురించి ఏం బోధిస్తున్నాడు.
Seek to lead you to a holy life.
నీవు పరిశుద్ధమైన జీవితము జీవించుటకు అతను నడిపిస్తున్నాడా?
Is it a holy life which is a result of rules and regulations under the law?
ధర్మశాస్త్రము కింద కొన్ని నియమ నిబంధనలు పెట్టి నడిపిస్తున్న పరిశుద్ధత అది?
It is also a false teaching.
అది కూడా తప్పుడు బోధే.
Or is it a holy life that comes through faith and receiving God's grace?
లేక విశ్వాసం ద్వారా దేవుని కృపను పొందటం ద్వారా కలిగే పరిశుద్ధత?
And he warns people about those who teach that once you're saved, you don't have to worry about anything.
ఒకసారి మీరు రక్షణ పొందినట్లయితే దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు అనే వారిని కూడా ఇక్కడ హెచ్చరిస్తున్నాడు.
God has accepted you, you're okay.
ఒకసారి దేవుడు నిన్ను అంగీకరించినాక నీవు బాగానే ఉంటావు.
Gives us three warnings.
ఆయన మనకు మూడు హెచ్చరికలను చేస్తూ ఉన్నాడు.
So I want to remind you.
నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను.
The people who came out of Egypt were accepted by God and then God rejected them.
ఐగుప్తు నుండి వచ్చిన ఇశ్రాయేలీయులను దేవుడు అంగీకరించి తర్వాత వారిని తిరస్కరించాడు.
Number one example.
అది మొట్టమొదటి ఉదాహరణ.
So be careful.
కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
Think that because you are redeemed by the blood of the lamb you will necessarily continue to be accepted by God forever.
నీవు గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడ్డావు కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆ విధంగా అంగీకరించబడతావు అని అనుకోవద్దు.
You have to continue in faith.
నీవు విశ్వాసంలో కొనసాగాలి.
God destroyed those who did not believe.
వారిలో నమ్మని వారిని దేవుడు తర్వాత నాశనం చేశాను.
Second example is the angels.
రెండవ ఉదాహరణ దేవదూతలు.
Angels were all happily accepted by God in heaven once.
దేవదూతలందరూ కూడా ఒకప్పుడు పరలోకంలో దేవుని చేత సంతోషంతో అంగీకరించబడిన వారు.
But when they went outside their boundaries,
కానీ ఎప్పుడైతే వారి యొక్క పరిమితులు వాళ్ళు దాటారో,
God punished them.
దేవుడు వారిని శిక్షించాడు.
Once accepted but then rejected.
ఒకప్పుడు వాళ్ళు అంగీకరించబడ్డారు, తర్వాత తిరస్కరించబడ్డారు.
He has kept them in eternal bonds under darkness for the judgment.
మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాడు.
And the third example.
మూడవ ఉదాహరణ.
Sodom and Gomorrah.
సొదొమ మరియు గొమొర్రా.
How God punished them because they continued to live in sin even though they were warned.
వారు హెచ్చరించబడినప్పటికీ వారు పాపంలో కొనసాగిన కారణాన్ని బట్టి దేవుడు వారిని ఏ విధంగా శిక్షించాడో.
People who took advantage of God's goodness.
దేవుని యొక్క మంచితనాన్ని ప్రజలు అలుసుగా తీసుకున్నారు.
They are exhibited as an example in undergoing the punishment of eternal fire.
నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతముగా వాళ్ళు ఉంచబడ్డారు.
What was their sin?
ఏంటి వారి పాపము?
Verse 7, they indulged in gross immorality and went after strange flesh.
వారు వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున.
That means it was not just immorality men and women.
అది కేవలం స్త్రీ పురుషులు చేసే వ్యభిచారం కాదు.
Men and men.
పురుషులు పురుషులతో చేస్తున్నారు.
And that God allowed it for a time, the hope they would repent, then they didn't, he destroyed the whole city by fire.
వారు మారు మనసు పొందుతారేమో అని కొంత సమయం ఇచ్చి దేవుడు వేచి చూశాడు, కానీ వారు మారు మనసు పొందని కారణాన్ని బట్టి ఆ పట్టణాన్ని అంతా దేవుడు కాల్చివేశాడు.
So there is a warning, three warnings given us.
కాబట్టి ఇక్కడ మనకు మూడు హెచ్చరికలు ఇవ్వబడ్డాయి.
And in verse 8 and 9,
8, 9 మరియు 10వ వచనాల్లో
he warns us about being careful that we don't speak evil about authorities.
మనకు పైన ఉన్న అధికారుల గురించి మనము చెడుగా మాట్లాడకూడదని ఆయన మనకు హెచ్చరిక చేసి ఉన్నాడు.
These false teachers will reject authority, verse 8.
ఈ అబద్ధ బోధకులు అధికారమును తృణీకరించుదురు.
A genuine teacher will always accept authority.
ఒక నిజమైన బోధకుడు ఎప్పుడు కూడా అధికారాన్ని అంగీకరిస్తాడు.
If you are a person who has no authority over you,
నీవు నీ మీద ఎటువంటి అధికారము లేని వ్యక్తివైతే,
don't listen to anyone,
నీవు ఎవరి మాట విననట్లయితే,
then you are in danger of being a false teacher yourself.
అప్పుడు నీవు అబద్ధ బోధకుడుగా అయ్యే ప్రమాదం ఉంది.
He says even Michael, who is an archangel,
ప్రధాన దూత అయిన మిఖాయేలు కూడా,
verse 9,
9వ వచనము,
when he was disputing with the devil about the body of Moses,
వాళ్ళు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు,
we don't know when this happened,
ఇది ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు.
See, two people appeared on the Mount of Transfiguration with Jesus.
రూపాంతరపు కొండ మీద యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షమయ్యారు.
One was Elijah, who never died.
ఒకరేమో ఏలియా, అతడు మరణమును చూడలేదు.
So his body was not anywhere on the earth.
కాబట్టి అతని శరీరం ఈ భూమి మీద ఎక్కడా లేదు.
The other was Moses, who did die and his body was on the earth.
రెండో వ్యక్తి మోషే చనిపోయాడు, అతని శరీరం ఈ భూమి మీద ఉంది.
And so whether this was a dispute concerning Moses, we don't know.
అది మోషేను గురించిన వాదమా అనేది మనకు తెలియదు.
There was some discussion there.
కానీ మొత్తానికి అక్కడ ఒక వాదం జరుగుతుంది.
And Michael does not say go to hell or something like that.
నీవు నరకానికి వెళ్ళు అని అన్నట్లు మిఖాయేలు ఏం చెప్పలేదు అక్కడ.
He says the Lord rebuke you, Satan.
సాతాను అతడు అన్నాడు, ప్రభువు నిన్ను గద్దించునుగాక సాతాను.
Michael recognized his position.
మిఖాయేలు తన స్థానం ఏమిటో గుర్తించాడు.
Only the Lord has authority over Satan.
కేవలం ప్రభువు మాత్రమే సాతాను మీద అధికారం కలిగి ఉంటాడని తెలుసుకున్నాడు. కాబట్టి అతడు ప్రభువు నామమును ఉపయోగించాడు.
We don't have authority over Satan except through our connection with Jesus Christ our head.
మన శిరస్సు అయి ఉన్న యేసుక్రీస్తు ప్రభువుతో మనకున్న సంబంధాన్ని బట్టి కాక సాతానుపై మనకు కూడా ఎటువంటి అధికారం లేదు.
when we rebuke or resist Satan, we say in the name of Jesus.
అందుకే మనం సాతానును కూడా యేసు నామమున అని చెప్పి గద్దిస్తాం.
We can't bind Satan today.
ఈనాడు మనం సైతాన్ను బంధించలేము.
So many people try to do it.
అనేక మంది ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తారు.
Satan, we bind you.
సాతానా, మేము నిన్ను బంధిస్తున్నాం.
He's not bound, he's still roaming around.
కానీ ఆయన ఏం బంధించబడలేదు, తిరుగుతూనే ఉన్నాడు.
You can't even bind the demon.
నీవు కనీసం ఒక దయ్యమును కూడా బంధించలేవు.
One day Jesus will bind them.
ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు మాత్రమే వారిని బంధిస్తాడు.
In Revelation 20.
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో.
What we can bind today is only the activities of Satan.
ఈనాడు మనం కేవలం సైతాను కార్యములను మాత్రమే బంధించగలము.
Recognize our boundaries.
మన పరిమితులను మనం గుర్తించాలి.
Some people are arrogant and don't recognize their boundaries.
కొంతమంది ఎంతో అహంకారం కలిగి ఉండి వారి పరిమితులను వారు అర్థం చేసుకోరు.
Here it speaks about people who are like unreasoning animals, verse 10.
ఇక్కడ 10వ వచనంలో చెప్పబడింది, కొంతమంది వివేక శూన్యములగు మృగముల వలె ఉన్నారు.
Person who is uncontrolled in his lust.
ఎవరైతే వారి దురాశలను నియంత్రించుకోలేరో.
There are many young men like that.
అనేక మంది యవనస్తుల విధంగా ఉన్నారు.
You see a number of dogs following after a female dog on the road.
ఒక ఆడకుక్క వెంట అనేక మగ కుక్కలు రోడ్డు మీద వెళ్ళటం మనం చూస్తాం.
That's the way a lot of young boys are.
అనేక మంది మగ పిల్లలు కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నారు.
Chasing after a girl.
వారు అమ్మాయి వెంట పడుతూ ఉంటారు.
Even believers,
విశ్వాసులు కూడా,
they are like unreasoning animals.
వారు వివేక శూన్యములగు మృగములు.
No control over their lust.
వారి దురాశల మీద వారికి ఎటువంటి నిగ్రహము ఉండదు.
And then he speaks in verse 11.
ఆ తర్వాత ఆయన 11వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు.
Three Old Testament examples as a warning.
ఆయన పాత నిబంధనలోని మూడు ఉదాహరణలను తీసుకుని హెచ్చరిక చేస్తున్నాడు.
One is Cain.
ఒకరేమో కయ్యును.
The other is Balaam.
ఇంకొకరు బిలాము.
And the other is Korah.
మరొకరు కోరహు.
And these three people had three different dangers.
ఈ ముగ్గురు కూడా మూడు వేర్వేరు అపాయాల్లో పడ్డారు.
Warning in three areas.
మూడు విషయముల్లో మనకు హెచ్చరికలుగా ఉన్నారు.
The way of Cain is the way of jealousy.
కయ్యూను మార్గము అసూయ మార్గము.
Whenever you're jealous of somebody else who has a better ministry than you.
నీకంటే శ్రేష్టమైన పరిచర్య కలిగి ఉన్న వారి మీద నీవు ఎప్పుడైతే అసూయ పడతావో.
Or a better house.
లేక నీకంటే మంచి ఇంటిని కలిగి ఉన్న వారి మీద.
Good looking.
లేక నీకంటే అందంగా ఉన్న వారి మీద.
Or a better job.
లేక నీకంటే మంచి ఉద్యోగం ఉన్న వారి మీద.
Jealousy can come due to many reasons.
అసూయ అనేక కారణాలను బట్టి కలగవచ్చు.
And when we are jealous of somebody else.
మనము ఎవరి మీదైనా దేన్ని బట్టైనా అసూయను కలిగి ఉన్నట్లయితే.
It can lead to wrong attitudes just like Cain had towards Abel.
అప్పుడు అసూయ ఏం చేస్తుందంటే హేబెలు మీద కయ్యూను ఏ విధమైన తప్పుడు వైఖరి కలిగి ఉన్నాడో అటువంటి వైఖరిని కలుగజేస్తుంది.
And then we can say they have gone the way of Cain.
అప్పుడు మనం చెప్పొచ్చు వారు కయ్యూను మార్గంలో నడిచారని.
So that's one area we have to be careful about.
మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాల్లో అదొకటి.
The second is the error of Balaam.
రెండవది బిలాము చేసిన తప్పు.
Another big danger in the church. That is the danger of preaching for money.
ఇది సంఘములో ఉండే మరో అతిపెద్ద ప్రమాదము. అదేమిటంటే డబ్బు కోసం బోధించటం.
Going where you can get more money.
ఎక్కడైతే ఎక్కువ డబ్బులు సంపాదించగలవో అక్కడికి వెళ్ళటం.
Like Balaam went to preach for Balak when Balak offered more money.
బాలాకు ఎక్కువ డబ్బులు ఇవ్వజూపినప్పుడు బిలాము అక్కడికి వెళ్లి బోధించాలనుకోవటం.
We have to be careful about that.
దాని గురించి మనం జాగ్రత్త పడాలి.
Don't get led by money but led by God.
నీవు డబ్బు చేత నడిపించబడవద్దు కానీ దేవుని చేత నడిపించబడు.
Most preachers in the world today.
ఈనాడు ప్రపంచంలోని అనేక మంది బోధకులు
in the error of Balaam.
బిలాము తప్పులో ఉన్నారు.
See, if you look at the preaching of Balaam in Numbers chapter 23 to 25.
సంఖ్యాకాండంలోని 23 నుండి 25 అధ్యాయంలోని బిలాము యొక్క బోధనని చూసినట్లయితే.
Or 22 to 24.
లేక 22 నుండి 24 అధ్యాయాల్లో.
You don't find anything wrong that he said.
ఆయన చెప్పిన దాంట్లో తప్పునేమి మనం కనుగొనలేము.
Everything he said was right.
ఆయన చెప్పినంతా కూడా సరిగానే ఉంది.
He even prophesied about the coming of the Messiah.
మెస్సయా యొక్క రాకడ గురించి కూడా ఆయన ప్రవచించాడు.
And everything he said about Israel was right.
ఇశ్రాయేలు గురించి ఆయన చెప్పినంతా కూడా సరిగ్గానే ఉంది.
Everything he said about God was right.
ఆయన దేవుని గురించి చెప్పినంతా కూడా సరిగ్గానే ఉంది.
Teaching us that today a false prophet like Balaam may have correct doctrine.
ఇది మనకి ఏం బోధిస్తుందంటే ఈనాడు బిలాము వంటి ప్రవక్త కూడా సరైన సిద్ధాంతాన్నే కలిగి ఉంటాడు.
But they go after money.
కానీ వాళ్ళు డబ్బు వెంట పరిగెడతారు.
What a multitude of preachers there are in the world today who are like that.
ఈ లోకంలో ఉన్న అనేక మంది బోధకులు ఆ విధంగానే ఉన్నారు.
And the third example,
మూడవ ఉదాహరణ,
is Korah.
కోరహు.
And that is the spirit of rebellion against God-appointed authority.
దేవుడు పెట్టిన అధికారం మీద తిరుగుబాటు చేయట.
God had appointed Moses as an authority over Israel.
ఇశ్రాయేల్ మీద అధికారిగా దేవుడు మోషేని నియమించాడు.
Korah rebelled against that.
కానీ కోరహు ఆ అధికారం మీద తిరుగుబాటు చేశాడు.
And said, "Who are you to be an authority over me?"
నా మీద అధికారమును కలిగి ఉండుటకు నీవెవరు అని ఆయన అన్నాడు.
And that's the one place in the Bible where we read the earth opened up and people went alive into hell.
భూమి తెరుచుకొని మనుషులు బతుకుండగానే నరకంలోనికి వెళ్ళినట్టు ఆ ఒక్క సంఘటనలోనే మనం చూస్తాం.
We read about two people who went alive into heaven like Enoch and Elijah.
బ్రతికుండగానే పరలోకమునకు తీసుకొని పోబడిన ఇద్దరు మనుషులను గురించి మనం చదువుతాం, వారే హనోకు మరియు ఏలియా.
But in Numbers 16, 250 people went alive into hell.
కానీ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో బ్రతికుండగానే 250 మంది నరకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం.
Because of rebellion against God appointed authority.
ఎందుకంటే దేవుడు నియమించిన అధికారమునకు తిరుగుబాటు చేయటం వలన.
There are three things God hates.
దేవుడు అసహించుకునే మూడు విషయాలు ఇవి.
Especially if they are found among believers.
ప్రత్యేకంగా అవి విశ్వాసుల్లో కనుగొన్నట్లయితే.
Jealousy.
అసూయ.
Covetousness.
ఆశించుట లేక దురాశ కలిగి ఉండుట.
And rebellion.
మరియు తిరుగుబాటు.
Let's be careful about these things.
ఈ విషయాల గురించి మనం జాగ్రత్తగా ఉందాం.
These people who preach are like clouds without water in verse 12.
ఈ విధంగా బోధించే బోధకులు నిర్జల మేఘముల వంటి వారు 12వ వచనము.
They are like wandering stars verse 13.
వారు మార్గము తప్పి తిరుగు చుక్కలు 13వ వచనము.
And we must not be deceived by them.
దాన్ని బట్టి మనం మోసపోకూడదు.
We must check that these attitudes are not in our own heart.
మన హృదయముల్లో ఇటువంటి వైఖరులు లేకుండా ఉన్నట్లు మనం పరీక్షించుకోవాలి.
We must avoid preachers who we sense have got these attitudes in their heart.
ఇటువంటి వైఖరులు ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి బోధకులను మనం తప్పించుకోవాలి.
And then he gives us one good example, the Old Testament.
తర్వాత ఆయన ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు పాత నిబంధన గ్రంథం నుండి.
That was a good preacher, Enoch.
ఆయన మంచి బోధకుడు హనోకు.
This is the one place in the Bible which says that Enoch was a preacher.
హనోకు బోధకుడని బైబిల్లో చెప్పబడిన ఒక స్థలం ఇది.
We know that from the Old Testament he was a man who walked with God.
మనకు తెలుసు పాత నిబంధనలో రాయబడింది హనోకు గురించి ఆయన దేవునితో నడిచను అని.
Here we read that he was a preacher who preached judgment on God's people, on judgment on the nations of the world.
ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ఒక బోధకుడని లోకంలోని దేశముల మీద దేవుని యొక్క తీర్పును ప్రకటించిన వాడని.
And he spoke about the second coming of Christ.
మరియు ఆయన క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి కూడా మాట్లాడారు.
He says the Lord is going to come with thousands of his holy ones.
ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో రాబోతున్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు.
Convict the ungodly of all the ungodly deeds and ungodly way in which they've lived.
భక్తిహీనులు చేసిన భక్తిహీనమైన క్రియల గురించి వారి యొక్క భక్తిహీనమైన మార్గముల గురించి ఒప్పింపు చేస్తాడు.
And all the evil things that ungodly sinners have spoken against him.
మరియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి కూడా.
Enoch is the first preacher in the Bible.
బైబిల్లో హనోకు మొదటి బోధకుడు.
And he preached judgment against sin.
మరియు ఆయన పాపం మీద తీర్పును ప్రకటించాడు.
And he walked with God.
మరియు ఆయన దేవునితో నడిచాడు.
The second preacher in the Bible is Noah.
బైబిల్లోని రెండో బోధకుడు నోవహు.
About him also it says he walked with God.
ఆయన గురించి కూడా చెప్పబడింది ఆయన దేవునితో నడిచాడని.
And he preached judgment against sin.
ఆయన కూడా పాపం మీద తీర్పును ప్రకటించాడు.
Here's something common about the first two preachers in the Bible.
బైబిల్లోని మొదటి ఇద్దరు బోధకుల బోధలో ఉన్న ఒకే విషయం ఇది.
They both walked with God.
వారిద్దరూ కూడా దేవునితో నడిచారు.
And they both preached against sin.
వారిద్దరూ కూడా పాపమునకు వ్యతిరేకంగా బోధించారు.
They didn't preach healing or prosperity.
వారు స్వస్థత గురించో లేక ఆర్థికంగా అభివృద్ధి చెందడం గురించో బోధించలేదు.
Against sin.
వారు పాపమునకు విరోధంగా బోధించారు.
Against sinful speech.
పాపంతో కూడిన సంభాషణకు వ్యతిరేకంగా.
Sinful actions.
పాపంతో కూడిన క్రియలు.
And how God would judge them.
మరియు దేవుడు వారిని ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడు.
So rarely hear this type of preaching nowadays.
ఈ కాలంలో అటువంటి బోధన మనం ఎంత అరుదుగా వింటున్నామో కదా.
Many preachers don't walk with God today.
అందుకే ఈనాడు అనేక మంది బోధకులు దేవునితో నడవలేకపోతున్నారు.
These false teachers, verse 16, are grumblers finding fault and following after their own.
ఈ బోధకులు సణుగువారు తమ గతిని గురించి నిందించువారై ఉన్నారు 16వ వచనము.
They go on flattering people in order to get an advantage from them.
మరియు ఇతరుల యొద్ద నుండి ప్రయోజనం పొందుటకు వారి నోరు డమ్మమైన మాటలు పలుకును.
But he says, beloved, remember what the words you heard from the apostles of.
ఆయన చెప్తున్నాడు అయితే ప్రియులారా అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి.
I would say in the day in which we are today, we're listening to so many preachers, remember the words of the apostles of Christ.
ఈనాడు అనేక మంది బోధకులు చెప్పే మాటలు మనం వింటున్నాము. మనము యేసుక్రీస్తు యొక్క అపోస్తలులు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి.
The apostles said that in the last days there'll be mockers following after their own ungodly lusts.
అపోస్తలులు చెప్పారు అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందరు.
These are worldly minded preachers who don't have the Holy Spirit.
అట్టివారు ప్రకృతి సంబంధులను పరిశుద్ధాత్మ లేని వారును.
And so Jude warns the believer.
కాబట్టి యూదా విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు.
Build yourself up in your most holy faith.
మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుడి.
Keep on praying in the Holy Spirit.
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉండండి.
Keep yourself in the love of God.
దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండండి.
What does it mean to pray in the Holy Spirit?
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అంటే ఏమిటి?
To pray with my spirit would be praying in tongues.
నా ఆత్మతో ప్రార్థన చేయటం అంటే భాషలతో
మాట్లాడటం.
పౌల్ చెప్పాడు నా మనసుతో ప్రార్థింతును నా ఆత్మతో కూడా ప్రార్థింతును.
Pray in the Holy Spirit.
కానీ యూదా చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి.
The opposite of that is praying in the flesh.
దానికి వ్యతిరేకమైనది ఏమిటంటే శరీరంలో ప్రార్థన చేయట.
Praying in the Holy Spirit is praying according to the mind of God.
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయట అంటే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయటాని.
Pray according to God's will.
దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయట.
Pray like Jesus taught us to pray.
యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రార్థన చేయమని చెప్పారో ఆ విధంగా చేయట.
Hallowed be thy name.
నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక.
Thy will be done.
నీ చిత్తం జరుగునుగాక.
And give me enough bread to live on this earth.
మరియు ఈ భూమి మీద నేను నివసించుట కావలసినంత ఆహారం కూడా దయచేయము.
Not make me prosperous and rich and all that.
నన్నేదో ధనవంతుడిగా చేయొద్దు లేక ఆర్థికంగా అభివృద్ధి చెందేవాడిగా చేయొద్దు.
Forgive me my sins.
నా పాపములను క్షమించండి.
Deliver me from evil.
దుష్టు నుండి మమ్మల్ని తప్పించండి.
That's how a spiritual man prays.
ఒక ఆత్మ సంబంధుడైన మనిషిడు ఆ విధంగా ప్రార్థన చేస్తాడు.
A lot of believers are praying today for a lot of other things.
ఈనాడు అనేక మంది విశ్వాసులు వేరే విషయాల గురించి ప్రార్థన చేస్తున్నారు.
Not praying in the Holy Spirit, they are praying in the flesh.
వారు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయట్లేదు, శరీరంలో ప్రార్థన చేస్తున్నారు.
Keep yourself in the love of God.
దేవుని ప్రేమలో నిలిచినట్లు మిమ్మల్ని మీరు కాచుకొని ఉండండి.
Means keep yourself in the center of God's love.
దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ అనే కేంద్రంలో మిమ్మల్ని మీరు పెట్టుకోవాలి.
Perfectly sure that God loves you.
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే నిశ్చయతతో పరిపూర్ణంగా నమ్ము.
And letting that love flow through you to others.
మరియు ఆ ప్రేమ నీలో నుండి ఇతరులకు ప్రవహించనివ్వు.
And wait for the mercy of our Lord Jesus.
మరియు యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరం కొరకు కనిపెట్టండి.
Then he says about our attitude to other people we see around us who are in sin.
మరియు మన చుట్టుప్రక్కల పాపములో ఉన్న వారి యెడల మన వైఖరి ఏ విధంగా ఉండాలని ఆయన చెప్తున్నాడు.
When you seek to save others from the fire of hell, verse 23.
అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాలి, 23వ వచనము.
Make sure that you yourself don't get polluted.
మీరు ఆ పాపంలో పడి కలుషితం అవ్వకుండా జాగ్రత్త పడండి.
When you deal with sinners, make sure you yourself don't get polluted.
మీరు పాపులను సంప్రదిస్తూ ఉన్నప్పుడు ఆ పాపమును బట్టి మీరు కలుషితం అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి.
And finally he says,
చివరిగా ఆయన చెప్తున్నాడు,
the Lord is able to keep you from stumbling.
మీరు తొట్రిల్లకుండా ప్రభు మిమ్మల్ని కాపాడగలడు.
And present you one day faultless before his presence with great joy.
తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు ప్రభు శక్తి గలవాడు.
The Lord is able to present you faultless.
మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు ప్రభు శక్తి గలవాడు.
Keep you from falling.
మీరు తొట్రిల్లకుండా ఆయన కాపాడగలడు.
That is a great promise.
అది ఎంతో గొప్ప వాగ్దానము.
We must claim it.
దాన్ని మనం అడిగి స్వతంత్రించుకోవాలి.
Lord, you have said you can keep me from falling.
ప్రభువా, తొట్రిల్లకుండా మమ్మల్ని కాపాడతానని మీరు చెప్పారు.
I can't keep myself from falling.
ప్రభువా, తొట్రిల్లకుండా నన్ను నేను కాపాడుకోలేను.
He is able to keep us from falling.
మమ్మల్ని తొట్రిల్లకుండా కాపాడగలవాడవు నీవే.
Now many Christians have just accepted it as a fact that till the end of our life we'll keep on falling into sin.
అనేక మంది క్రైస్తవులు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, మన జీవితాంతం వరకు కూడా మనం పాపంలో పడుతూనే ఉంటాం అనేది సత్యమని.
And that is because they have listened to so many false teachers.
వాళ్ళు ఎందుకు అలా అనుకుంటారంటే వాళ్ళు అనేక మంది అబద్ధ బోధకుల యొక్క బోధలు వింటూ ఉన్నారు.
Something like Peter saying.
ఒకవేళ దీన్ని పేతురు ఈ విధంగా చెప్తే ఇలా ఉంటుంది.
No matter how much you ask the Lord to save you, he will not hold you up when you are drowning in the lake. He will allow you to sink to the bottom of the lake.
నీవు మునిగిపోతున్నప్పుడు ప్రభు నీవు ఎంత అడిగినా కూడా నీవు అట్టడుగు వరకు మునిగిపోయే వరకు కూడా దేవుడు నిన్ను కాపాడడు.
ఇఫ్ యూ ఆస్క్ జీసస్ టు సేవ్ యూ,
ప్రభు నన్ను రక్షించు అని నీవు యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు,
హీ విల్ నాట్ సేవ్ యూ.
ఆయనను రక్షించడు.
హీ విల్ అలౌ యూ టు సింక్ టు ద బాటమ్ ఆఫ్ ద లేక్.
నీవు అట్టడుగు వరకు మునిగిపోయేదాకా దేవుడు చూస్తూ ఉంటాడు.
దట్స్ నాట్ వాట్ హ్యాపెన్.
కానీ జరిగింది అది కాదు.
వెన్ పీటర్ సెడ్ లార్డ్ సేవ్ మీ,
ప్రభువా నన్ను రక్షించు అని పేతురు కేకలు వేసినప్పుడు,
ఇమీడియట్లీ ద లార్డ్ హెల్డ్ హిస్ హ్యాండ్ అండ్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ గోయింగ్ ఇన్ ఫ్రమ్ సింకింగ్.
వెంటనే ప్రభు తన చేతులు చాచి పేతురు ఇంకా లోపలకు మునిగిపోకుండా పైకి లేవనెత్తాడు.
హీఈస్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ఎవర్.
ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు.
టుడే ఇఫ్ యు సే లార్డ్ సేవ్ మీ,
ఒకవేళ ఈ రోజు నీవు ప్రభువుని విధంగా అడిగినట్లయితే ప్రభువా నన్ను రక్షించని,
హీ విల్ హోల్డ్ యూ జస్ట్ లైక్ హీ హెల్ప్ పీటర్.
ఆయన పేతురుకి ఏ విధంగా అయితే సహాయం చేశాడో నీకు కూడా అదే విధంగా సహాయం చేస్తాడు.
హీ ఇస్ ఏబుల్ టు కీప్ యూ ఫ్రమ్ ఫాలింగ్.
ఎందుకంటే నీవు తొట్టిల్లకుండా ఆయన కాపాడగలవాడు.
ద రీజన్ హీ డస్ నాట్ కీప్ మెనీ పీపుల్ ఇస్ దే డోంట్ ట్రస్ట్ హిమ్.
ఎందుకు ఆయన అనేక మందిని ఆ విధంగా కాపాడలేకపోతున్నాడంటే వాళ్ళు ఆయన నమ్మరు.
దే డోంట్ ఆస్క్ హిమ్ ఫర్ హెల్ప్.
సహాయం కోసం వారు ప్రభువుని అడగరు.
As long as Peter was walking on the water looking at Jesus, he never sank.
Petru nellu meda nadustu Yesu Kristu prabhu vaipu chusinanta sepu kuda munigipoledu.
That's a beautiful picture of how the Lord keeps us from falling.
Devudu manalnu padipovakunda ee vidhanga kaapaadtaadu annadaniki adoka manchi udaharanaga undi.
Jesus overcoming gravity and walking on the Sea of Galilee is a picture of overcoming sin.
యేసు క్రీస్తు ప్రభు గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి గలీలియా సముద్రం మీద నడటం అనేది పాపం మీద విజయమునకు సాదృశ్యంగా ఉంది.
పీటర్ ఆల్సో ఓవర్కమింగ్ గ్రావిటీ ఇస్ ఎ పిక్చర్ దట్ వీ కెన్ ఆల్సో ఓవర్కమ్ సిన్.
పేతురు కూడా గురుత్వాకర్షణ శక్తిని అధిగమించడం అనేది మనం కూడా పాపాన్ని జయించవచ్చు అన్నదానికి సాదృశ్యంగా ఉంది.
బట్ ద మోమెంట్ హి టుక్ హిస్ ఐస్ అవే ఫ్రమ్ జీసస్,
ఏ క్షణాన్నైతే పేతురు ప్రభు వైపు చూడటం ఆపివేశాడు,
ద లా ఆఫ్ గ్రావిటీ టుక్ ఓవర్.
అప్పుడు గురుత్వాకర్షణ శక్తి పేతురుని అధిగమించింది.
The moment we take our eyes away from Jesus, we'll fall into sin.
ఎప్పుడైతే మన కన్నులు ప్రభు వైపు నుండి తిప్పివేస్తామో అప్పుడే పాపంలో పడిపోతాం.
At that moment, if we ask him to save us,
కానీ ఆ క్షణంలో ప్రభు నన్ను రక్షించు అని అడిగినట్లయితే,
give me grace,
ప్రభు నా కృపను అనుగ్రహించండి అని అడిగినట్లయితే,
the Lord holds us,
అప్పుడు దేవుడు మనల్ని పడిపోకుండా పట్టుకుంటాడు.
Like help Peter,
పేతురుకు సహాయం చేసినట్లుగా.
That's what says here.
అదే ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు.
He is able to keep you from stumbling.
తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు ఆయన శక్తిమంతుడు.
He is able to make you stand.
ఆయన మిమ్మల్ని నిలబెట్టగలడు.
Stand one day in God's presence.
ఒకానొక దినమున దేవుని సన్నిధిలో కూడా నిలబెట్టుటకు.
To Jesus Christ be all glory forever.
మహిమయు మహాత్మ్యమును సర్వ యుగములను మన యేసుక్రీస్తు ప్రభునికే కలుగును గాక.
May we proclaim this faith.
అంతం వరకు కూడా ఈ విశ్వాసమును మనం ప్రకటించుదాం గాక. నిరంతరము.
And not allow false teachers to lead us astray.
మరియు అబద్ధ బోధకులు మనల్ని నాశనమునకు నడిపించకుండా మనము అంగీకరించకుండా ఉందాం.
God bless you.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.